శ్రీమతి రామానుజాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు మన యందు పరమవాత్సల్యముతో తాము దర్శించిన పుణ్యభూమిని చాలా చక్కగా సవివరంగా అందజేశారు. దాన్ని మనం ప్రతిరోజు శ్రవణం చేస్తున్నాం. దానిలో భాగంగా నేడు 26వ భాగాన్ని సావధాన చిత్తురై వినండి. కాశ్యపాహన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. నిన్నటి వరకు స్వామివారు ప్రధానమైనటువంటి అంటే కృష్ణావతారంలో బృందావనం ప్రాంతంలో ఉన్నటువంటి విశేషాలని తెలియజేశారు. ఆ తర్వాత మేము అంటే స్వామివారు తమ పరివారంతో ఇక రామచంద్రస్వామి నివసించినటువంటి ప్రాంతానికి చేరుకుంటున్నాము అని తెలియజేశారు. ఇక అది ఇప్పుడు ప్రారంభమవుతూ ఉన్నది, సావధానంగా వినండి. 8వ భాగం ప్రారంభం. స్వామివారు రచించినటువంటి గ్రంథంలో 8వ భాగం ఇలా తెలియజేస్తూ ఉన్నారు. కృష్ణ పరమాత్మ సన్నిధి నుంచి రామచంద్రమూర్తి సన్నిధికి చేరుకున్నాం, అంటే ద్వాపరయుగం నుంచి త్రేతాయుగానికి చేరుకున్నాం. బృందావనాదులు గడిచి చిత్రకూటానికి చేరుకున్నాం. విచిత్రం ఏమిటంటే చిత్రకూటంలో సగభాగం మధ్యప్రదేశ్ రాష్ట్రం, సగభాగం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఎస్టిడి కోడ్స్ సపరేట్గా ఉంటాయి ఈ ఒకే ఊర్లో. ఇక అధ్వాన్నంగా ఉన్న రోడ్లన్నీ ఎంపీవి, ఓల్టేజ్ తక్కువగా ఉండే ఎలక్ట్రిసిటీ యూపీవి. పక్కపక్క ఇళ్ళు, పక్కపక్క వీధులు చిత్రంగా వేరువేరు రాష్ట్రాలకు చెందినవిగా కనిపిస్తున్నాయి. ఇదంతా పర్వత ప్రాంతం. కొన్ని శిఖరాలని చదును చేసి వాని మీద చిత్రకూట గ్రామం బయలుదేరింది అని అనిపిస్తుంది. అన్నీ అడవులే. చిత్రకూటంలో అంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి బోర్డులే కనిపిస్తున్నాయి. ఊరు చాలా చిన్నది, టూరిస్టులే ప్రధానంగా. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కుటుంబాల జీవనం వారి మీద ఆధారంగా గడుస్తున్నట్టు కనిపిస్తోంది. రామ్ఘాట్, బజార్ లాంటి ప్రదేశాలు తప్ప మిగిలిన చోట్ల చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ స్వామీజీల ఆశ్రమాలకి లోటు లేదు. స్వామీజీలంటే ఒక విషయం రాయాలనిపిస్తోంది. నేను తరచుగా పాదయాత్రకి ఒంటరిగా వెళతానని అంటూ ఉంటాను కదా, ఆ సందర్భంలో మా మధ్య సంభాషణ అటు ఇటు చెదిరి పాదయాత్ర చాలా కష్టం, వాహనం మీద అయితే నయం అన్నారు నా స్నేహితులు. ఏ వాహనం అయితే బాగుంటుంది అని చర్చ జరిగింది. ఈ చర్చ ఒకనాటి విషయం కాదు, ఆయా సందర్భాల్లో అప్పుడప్పుడు సాగుతుండేదే. బాగా పూర్వీకులు ఏ వాహనం ఉపయోగించేవారో తెలియదు, కానీ మనకు తెలిసిన తర్వాత కార్లు బస్సులు ఎక్కి యాత్రలు చేస్తున్నారు దండిస్వాములందరూ. స్వామీజీలు రెండు రకాలుగా ఉంటారు, దండం ఉన్నవారు, దండం లేనివారు అని. దండం ఉన్నవారందరూ చాలా నియమాలు పాటించి తీరాలి. వారి గురించి ప్రస్తుత చర్చ. వారు అద్వైతులైతే ఒకే దండం ఉంటుంది, విశిష్టాద్వైతులైతే త్రిదండం ఉంటుంది. కంచికామకోటి పీఠాధిపతులు వగైరా మొదటి విభాగం వారు, చిన్నజీయర్ స్వామివారు వగైరాలు రెండవ భాగం వారు. సరే, వారంతటి ప్రసిద్ధిలోకి రాకపోయినా దండం ఉన్నవారందరూ కూడా దండిస్వాములనే వ్యవహరించబడుతూ ఉంటారు. ఈ ప్రయాణంలో మేము ఎంతోమంది స్వాములను చూస్తున్నాం కదా, అందులో దండిస్వాములు దండిగానే కనిపించారు, అంటే దర్శనమిచ్చారనుకోండి మాకు. వారిలో పాదయాత్రగా వెళ్తున్న వారిని చూసి నేను ముచ్చట పడితే కారుల్లో తిరిగే వారిని చూసి నా స్నేహితులు ముచ్చటపడ్డారు. ఇంతవరకే అయితే ఈ విషయం వ్రాయక్కర్లేదు. సీటుకి నిలువుగా త్రిదండాన్ని కట్టుకొని సైకిలు తొక్కుతున్న దండిస్వాములు కొంతమంది, మోటార్ సైకిల్ మీద జుమ్మని దుసుకుపోయే దండిస్వాములు, ట్రాక్టర్ తోలుతూ వెళుతున్న దండిస్వాములు, చివరికి లారీ డ్రైవ్ చేస్తున్న దండిస్వాములు కూడా మాకు దర్శనమిచ్చారు. నేను ఒంటరిగా యాత్రకు బయలుదేరితే ఎలా ఎలా బయలుదేరవచ్చు అనే చర్చను మంచి రసవంతం చేశారు. అలాంటి దండిస్వాముల గురించి నవ్వు వస్తే అపచారమో, ఆదర్శంగా తీసుకుంటే అపచారమో నిర్ణయించడం కూడా కష్టం. సరే, ఇది అప్రస్తుత ప్రసంగం అనుకోండి. చిత్రకూటానికి తిరిగి వెడదాం. మేం ప్రయత్నించినంత వరకు బస తృప్తికరమైనదిగా మాకు దొరకలేదనే చెప్పాలి. చివరికి యాత్రిక అనబడే యాత్రీకుల సేవా సమితి వారి భవనంలో సర్దుకున్నాం. రోజుకి రూము అద్దె 100 రూపాయలు. పారిశుద్ధ్యం గురించి మనం మర్చిపోవడం మంచిది. చిత్రకూటం, బృందావనం కంపేర్ ఈ రెండింటిని చేసుకుంటే అప్రయత్నంగా బృందావనంలో నాగరికత అలవడిన సంఖ్య ఎక్కువ కనబడుతుంది. నాగరికత అంటే నగరంలో సంచరించవలసిన తీరు అని అర్థం. పల్లెలలో దోషమనిపించేవి నగరాలలో తప్పనిసరి. ఉదాహరణకి పల్లెల్లో స్త్రీ ఒక అపరిచిత పురుషునితో మాట్లాడితే దోషంగా తోచవచ్చు, నగరాల్లో అది తప్పనిసరి. ఇలా అన్ని విషయాల్లో గమనించుకుంటే నాగరికత అంటే ఏమిటో అర్థమైపోతుంది. అదే ఎక్కువ బృందావనంలో. అక్కడ భక్తిని కలిగి ఉండేవారి సంఖ్యతో ప్రదర్శించగలిగే వారి సంఖ్య పోటీ పడుతూ ఉంటుంది. చిత్రకూటంలో మాత్రం భక్తిని ప్రదర్శించే యాత్రీకుల సంఖ్య చాలా స్వల్పం. పల్లెల నమ్మకాలతో, విశ్వాసాలతో, పద్ధతులతో వచ్చే యాత్రీకులే అధికం. ఫారెన్ టూరిస్టులు కానీ, వారిని మించిపోయిన ఫ్యాషన్లు ఒలగబోసే ఇండియన్ టూరిస్టులు కానీ మత్స్సుకి కూడా ఇక్కడ కనపడరు. సంప్రదాయబద్ధంగా ముచ్చటగా కనిపించిన ప్రతి రాయికి రప్పకి ఒక కాషాయ వస్త్రాన్ని కట్టి మొక్కుతూ భయపడుతూ జన్మని ధన్యం చేసుకునే యాత్రీకులే అధికంగా కనిపిస్తారు. చిత్రంగా చిత్రకూటం వానరాలు కూడా బృందావనం వానరాల కన్నా తెగడాగా కనిపిస్తుంటాయి. వాటి ప్రవర్తనలు చూస్తుంటే అక్కడ కళ్ళజోడు లాగేసి, చేతిలో సంచులు లాగేసి బెదిరించి భయం లేకుండా ఉరిమి చూసే వానరాలు ఉంటే, ఇక్కడేమో ఏదో పెట్టింది తిని వెళ్ళిపోతాయి, హుత్ అంటే భయపడతాయి, పక్కకి తప్పుకుంటాయి, ఇలాంటివి ఇక్కడ వానరాలు. అవును మరి, ఈయన రాముడు, ఆయన కృష్ణుడు అని నవ్వుకున్నాం ఈ ప్రవర్తనగా తేడా గమనించి. సరే, ఇదివరకు స్థలాల్లో లాగానే ఇక్కడ కూడా ప్రతిరోజు ఆయా స్థలాల్లో చూసి వెనక్కి వచ్చేవాళ్ళం. వీళ్ళందరికీ రామాయణం అంటే రామచరిత మానస్ అనే తెలుసు. వాల్మీకి రామాయణ కథ కూడా చాలామందికి తెలియదు. నాందీన్ భడా హనుమాన్ మందిర్ చిత్రకూటం నుంచి కార్వి మీదగా రాజపూర్ వెళ్తున్న త్రోవలో కాస్త పక్కకి తిరిగి 5-6 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇది హనుమంతుడి ఆలయం, తులసీదాసు ఆరాధన చేశాడట. విగ్రహంగా లేదు హనుమూర్తి, హనుమమూర్తి విగ్రహాకారం అని చెప్పలేము. సుమారు 4 అడుగులు ఎత్తున్న శిల, దానికి కళ్ళు అమర్చారు, సింధూరం పూశారు. స్థానికులకు ఇది చాలా పవిత్రంగా చూసుకునేటువంటి ఈ స్థలం. అందుకే గైడు మమ్మల్ని మొదటిగా ఇక్కడ తీసుకొచ్చాడు. నాకైతే పెద్ద విశేషం ఏమీ తోచలేదు. రాజాపూర్ తులసీదాసు జన్మభూమి ఇదేనట. ఆయన విగ్రహం యమునానదిలో దొరికిందట. ఆయన శిష్యుల వంశంలో వారే గత 400-500 సంవత్సరాలుగా ఆలయంలో ఆరాధనలు చేస్తూ ఉన్నారు. సీతారామ లక్ష్మణుల సన్నిధికి చెరొక వైపు తులసీదాసు శివలింగం ఆలయాలు ఒకదానికొకటి ఎదురెదురుగుండా ఉన్నాయి. ఎటా జిల్లాలోని సోరో అనేది ఒక గ్రామం, అంటే వరాహక్షేత్రంలో అన్నమాట. ఇది తులసీదాసు జన్మించారని అక్కడ వారు చెప్తున్నారు. ఇక్కడ అర్చకులను అడిగితే, బే అది తప్పండి, అక్కడ వారిని వాదానికి రమ్మంటే రావడం లేదు అంటూ ఏవేవో చెప్పారు. నా మటుకు నాకు అక్కడిదే జన్మభూమి, ఇక్కడిది తపోభూమి అయి ఉంటుందని అనిపించింది. అయినా 400-500 సంవత్సరాల క్రితం సంఘటనల విషయం ఇలాంటి వివాదం ఆశ్చర్యం కలిగించింది. యమునానది ఒడ్డునే ఉన్న ఈ ఆలయం బాగానే ఉంది. పక్కన ఉన్న ఆలయంలోని ఒక ఇనప్పెట్టెలో తులసీదాసు స్వహస్తాలతో లిఖించిన రామచరిత మానస్ అయోధ్యకాండ గ్రంథం ఉన్నది. నాటకీయంగా తీసి చూపించారు అర్చకులు. పాతకాలపు కాగితాలకి లామినేషన్ ఎఫెక్ట్ వచ్చేటట్లు ప్లాస్టిక్ తొడుగులు ఏర్పాటు చేశారు అంతే. రాజాపూర్ చిత్రకూటానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది వాల్మీకి ఆశ్రమం. ఇది చిత్రకూటానికి 25 కిలోమీటర్ల దూరంలో అలహాబాద్ రోడ్డు మీద ఉంది. ఒక కొండ మీద ఉంది, 400 మెట్లున్నాయి, అంతా అడవి, యాత్రీకులు బొత్తిగా లేరు. కొండ మీద శిథిలమైన ఒక చిన్న గదిలో వాల్మీకి విగ్రహం ఉన్నది. మెట్ల దారిలో ఒక పక్కగా 3 శిలల మీద సీతారామ లక్ష్మణులు, వాల్మీకి విగ్రహాలు చెక్కి ఉన్నాయి. సీతారామ లక్ష్మణుడు వనవాసానికి బయలుదేరి రాజాపూరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న హతియాకుండ్ దగ్గర యమునని దాటి ఈ వాల్మీకి ఆశ్రమానికి వచ్చి ఆయన సలహా మీద చిత్రకూటంలో బస చేశారని స్థానికులు కథనం. వాల్మీకి రామాయణంలో భరద్వాజ మహర్షి సలహా మీద సీతారామ లక్ష్మణులు చిత్రకూటానికి వచ్చారని, అక్కడ ఉన్న మహర్షుల ఆశ్రమాల్లో వాల్మీకి మహర్షి ఆశ్రమం కూడా ఒకటి అని ఉన్నట్లు నాకు గుర్తు. చిత్రకూటంలోనే ఇంకొకటి చోట కూడా వాల్మీకి ఆశ్రమాన్ని చూపిస్తారట. ఏమైతేనేం, కొండ మీద చాలా బాగుంది, నిర్మానుష్యంగా బహు ప్రశాంతంగా పచ్చని చెట్లతో కనుచూపు మేర దూరంలో పొలాలు జలాశయాలు కనిపిస్తూ చాలా బాగుంది. తపస్సు చేసుకునే వారికి అద్భుతమైనటువంటి స్థలం, నాకు అటువంటి అవకాశం లభిస్తే బాగుండును అని చాలా కోరిక కలిగింది అనేశాను కూడా గట్టిగా విడతో. నీళ్లు లేవు, అవి లేవు, ఇవి లేవు అంటూ ఏవో లోట్లు ఎంచారు నా స్నేహితులు. ఎవరి పర్మిషను అవసరం లేదుట ఇక్కడ ఉండిపోవడానికి, ఏమో భగవంతుని దయ ఎలా ఉన్నదో. తీరని కోరికలు ఇంతవరకు మనస్సులో గుచ్చుకుంటూ ఉన్నాయి ఒక 3. మొదటిది కోరిక 45వ సంవత్సరం ఈ శరీరానికి వచ్చే లోపల పరమపదానికి వెళ్ళిపోవాలి అని. 2వది పరమపదానికి వెళ్లే లోపలగా సంపూర్ణ ఏకాంత వాసనలో తృప్తిగా కొంతకాలం భగవంతుణ్ణి అనుభవించాలి అని. 3వది పుణ్యభూమినంతటినీ పాదయాత్రగా సందర్శించాలని. ఏమిటో, ఏ కోరిక తీరడం లేదు, ఎప్పటికి తీరతాయో బొత్తిగా అంచనా కూడా లేకపోయింది. చిరకాలం నుంచి ఆకలిగా ఉండి తిండికి ముఖం వాచినవాడు ఎవరైనా తృప్తిగా తింటూ ఉంటే చూసి ఎలాంటి భావాలని పొందుతాడో అలా అనిపిస్తోంది నాకు ఇప్పుడు. పరమపదానికి ఫలానా వారు వెళ్ళిపోయారు అని విన్నా, ఆ వార్త విన్నా చాలు, ఏకాంతంగా గుహలలో నదీ తీరాలలో తపస్సులు చేసుకుంటున్న వారిని చూసినా, నడిచి వెడుతున్న స్వామీజీలను చూసినా నాకు అటువంటి భావమే కలుగుతుంటుంది అన్నారు స్వామివారు. ఇంకా తర్వాత అనేక విషయాలు ఈ సందర్భంగా మనకి తెలియజేస్తూ ఉన్నారు, వాటి గురించి రేపు తెలుసుకుందాము. అడిగాను రామానుజదాస కులశేఖరాళ్ళు వారు, హైదరాబాదు. శ్రీరంగరామానుజ ఇతిభ్యో నమః.